ఆధ్యాత్మిక సుక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో శివుని యొక్క శక్తులు కోట్ల కొలది ఉన్నాయట. అన్ని రూపములు కూడా శివుడు ధరించాడు. ఇక్కడ ఎన్ని శివరూపాలున్నాయో అన్ని శక్తి రూపాలున్నాయన్నమాట. చిత్రఘంట అనేటువంటి గౌరీదేవిని ఎవరు సేవించుకుంటారో వారికి యముని వాహనమైన మహిషము యొక్క ఘంటానాదాలు వినబడవు అన్నాడు. అంటే మృత్యువు వారిని ఏది చెయ్యలేదు అని చెప్పడం అన్నమాట. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి యోగ శక్తులు, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తులు. అమ్మ ఇన్ని రూపాలతో ఉన్నదంటే మన లోపల ఇన్ని రూపాలతో ప్రాణశక్తులతో ప్రసరిస్తున్న చైతన్యమే అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉగ్ర రూపాలున్నాయి, శాంత రూపాలున్నాయి, భోగ రూపాలున్నాయి. ఇందులో అమ్మ రూపం ఏదంటే అన్ని అమ్మ రూపములే. ఉగ్ర రూపాలతోనూ, శాంత రూపాలతోనూ, భోగ రూపాలతోనూ కూడా ఈ జగత్తును పాలిస్తూ ఉంటుంది. సృష్టికి భోగం ఎంత అవసరమో, శాంతం ఎంత అవసరమో, ఈ రెండు ఎంత అవసరమో, ఉగ్రత్వం కూడా అంత అవసరమో. ఉగ్రత్వం ఉంటేనే కదా దుష్టత్వం శిక్షింపబడేది. అందువల్ల అమ్మవారి పేర్లలో ఉగ్రమైన నామాలుంటాయి. ఆ ఉగ్రమైన నామాలు మన భావాలని పూర్ణంగా శక్తిమయం చేస్తాయి. జంకించున్ కరతర్జనీ ముఖమునన్ జాలేశ్వరీ దేవి కాశ్యంకస్థాయిని భక్త కోటి బహు విఘ్నౌఢంబులన్ నిచ్చలున్ హ్రీంకారాక్షర మంత్ర సౌధ శిఖర క్రీడా కళారోల సాహంకారామర వైరి మర్దన విధి వ్యాపార పరిణయై. హ్రీంకారాంతర నివాసిని అయినటువంటి ఆ భువనేశ్వరి ఇక్కడ జాలేశ్వరీ దేవిగా కూడా ప్రకాశిస్తున్నది. ఈ జాలేశ్వరీ దేవి కరతర్జనీ ముఖమునన్ చేతితో చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తున్న భంగిమలో ఉంటుందిట. అంటే రాక్షస శక్తుల్ని బెదిరిస్తున్నటువంటి ఉగ్ర రూపం జాలేశ్వరీ దేవి. అదే విధంగా భద్రకాళికాదేవి కూడా ఇక్కడ వెలసి ఉన్నది. ఈ భద్రకాళిక ఎక్కడున్నది కాశీక్షేత్రంలో అంటే భద్రనాగ మహాతీర్థ పరిసరమున భద్రవాపిక యందు ఆప్లవమనర్చి భద్రకాళిక వీక్షించు పంచజనుడు భద్ర సంస్థితి కాంచు వింధ్యాద్రిదమనా అని అగస్త్యునితో చెప్తున్నాడు కుమారస్వామి సామిమలలో. భద్రనాగ అనేటువంటి తీర్థము వద్ద భద్రవాపిక అనే బావి ఉంది. ఆ బావిలో జలంతో స్నానం చేసి ఎవరు భద్రకాళికని సేవించుకుంటున్నారో వారికి అన్ని భద్రములే లభిస్తాయి అంటున్నాడు కుమారస్వామి. అదేవిధంగా వరసిద్ధి దేవత ఉన్నది. ఈ సిద్ధి సిద్ధి వినాయకుడు అనేటువంటి స్వామికి చెంతనే ఉన్నటువంటి శక్తి. వరసిద్ధి త్రిసంధ్యంబు సేవ చేసిన నరయన్ సిద్ధించును మానవునకు శ్రద్ధావంతునకు విభవ సంపత్ సిద్ధుల్. ఆ వరసిద్ధిని ఎవరైతే సేవిస్తారో వారికి అన్ని సంపత్తులు సిద్ధిస్తాయి. అదే విధంగా విధిశక్తి అనే పేరుతో కాశీక్షేత్రంలో మరొక దేవత ఉన్నది. ఇంకా అమరేశ్వరీ దేవి సిద్ధలక్ష్మీదేవిగా అక్కడ నెలకొని ఉంది. ఇక్కడ లక్ష్మీ స్థానములు కూడా చెప్పబడ్డాయి. లక్ష్మీ దేవతలు కూడా అనేకము లక్ష్మీ తంత్రం మొదలైన వాటిలో చెప్పబడుతున్నాయి. ఆ లక్ష్మీ దేవతలు పరిపూర్ణ శక్తులతో ఇక్కడ వెలసి ఉన్నారన్నమాట. అమ్మవారి ఒక్కొక్క మూర్తిని తీసుకుంటే ఆ మూర్తిలో మళ్ళీ ఎన్నో మూర్తులు కనబడతాయి. ఐశ్వర్య శక్తి అయిన లక్ష్మి సిద్ధలక్ష్మిగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. అదే విధంగా త్రిలోక సుందరి అను కందర్ప దమను శక్తి. కందర్ప దమనుడు అంటే మన్మథ సంహారకుడైనటువంటి శంకరుడు. ఆయన యొక్క శక్తి త్రిలోక సుందరి అనే పేరుతో ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా శ్రీకంఠ సన్నిధి యందు మహాలక్ష్మి భజించు వారలకు భోగ మోక్ష లక్ష్ములను సంగు. శ్రీకంఠ క్షేత్రానికి సమీపంలోనే మహాలక్ష్మి క్షేత్రం ఉన్నది. ఈ మహాలక్ష్మిని ఎవరైతే సేవిస్తారో వారికి భోగము మోక్షము రెండూ లభిస్తాయి. ఎందుకంటే రెండూ లక్ష్మీ రూపాలే. భోగలక్ష్మి, మోక్షలక్ష్మి, యోగలక్ష్మి కూడా ఆ జగజ్జనినే. ఇంకా లక్ష్మీపీఠం అనొక స్థానం ఉంది కాశీక్షేత్రంలో. లక్ష్మీపీఠం బున మహాస్థానంబునందు సాధకాభిష్టదంబు కమలాపీఠం బున కుత్తరంబున హయకంఠి అను దేవి. ఇక్కడ హయకంఠి అనే దేవత ఉంది. హయ అంటే గుర్రము అనమాట. గుర్రము వంటి హేషాధ్వని కలిగినటువంటి కంఠము కల దేవత హయకంఠి అనేటువంటి దేవత. ఆ తల్లిని సేవించుకుంటే కఠినతర కుఠార ధారా ఘట్ట నంబున విఘ్నద్వషండంబు ఖండించు. ఆ తల్లి కుఠారము ధరించి ఉంటుందిట, అంటే గొడ్డలి ధరించి ఉంటుంది. ఈ గొడ్డలితో ఆశ్రయించిన భక్తుల యొక్క విఘ్నములన్నిటి కూడా ఖండించి వేస్తుంది. అదే విధంగా పాశపాణి అనేటువంటి దైవానికి దగ్గరగా గౌర్మి అనే శక్తి ఉన్నది. ఆమె కర్మబంధాన్ని ఖండించి వేస్తుంది. ఇంకా వాయవ్య భాగంబున అక్కడికి వాయవ్యంలో శిఖచండి అనేటువంటి దేవత ఉన్నదిట. ఈ తల్లి ఎలా ఉంటుందంటే శిఖండిని రూపధారిణి నెమలి వలె ప్రకాశిస్తూ ఉంటుందని. అంటే నెమలి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిది. అంటే నెమల్లో ఒక ధ్వని విశేషం ఉంటుంది. సృష్టిలో నాదములు బహువిధాలుగా ఉంటాయి. ఒక్కొక్క దాని కూర్పులోంచి ఒక్కొక్క నాదం ఏర్పడుతూ ఉంటుంది. ఆ నాదంలో ఆ ప్రణవ తత్వమే దాగి ఉంటుంది. ఆ ప్రణవమే పరమేశ్వరి. ఆ పరమేశ్వరి ఈ నాదంతో ప్రకాశిస్తున్నప్పుడు ఆ తల్లికి ఒక పేరు, ఒక శక్తి, ఒక రూపం ఉంటుంది అన్నమాట. ఆ నాదము శిఖచండి. ఇవన్నీ యోగానికి సంబంధించిన నామాలు. మనకు భ్రమరాంబికాదేవి ఉంది, ఇప్పుడు భ్రమరీ నాదశక్తి అనమాట. అలాగే శిఖచండి అనేటటువంటిది ఈ కేక అనేటువంటి నాదాన్ని తెలియజేస్తుంది. కేక అంటే నెమలి కూతని కేక అంటారు. శిఖచండి శిఖండిని రూపధారిణి అయి జాము జామున కేకాధ్వనులు చేయు. కాశీక్షేత్రంలో ఈ శిఖచండి జాముకొక మారు కేకాధ్వనులు చేస్తూ ఉంటుందిట. ఇవి వినాలి అంటే ఈ చెవులు పనికిరావు. అక్కడ కూర్చొని ధ్యానం చేసి తపో దృష్టితో సూక్ష్మ ప్రపంచాన్ని ఎవడు వికసింపజేసుకుంటాడో ఆ సూక్ష్మ కర్ణములకు వినబడుతూ ఉంటుంది. ఆ శక్తి మనకు లేనప్పుడు అక్కడివి జరుగుతుంటాయని భావన చేయాలి. ఇందరు దేవతలు అక్కడ ఉంటారు, ఇవన్నీ చూడగలమా? ప్రయత్నించి సాధించితే చూడవచ్చు, కొన్నేనా చూడవచ్చు. అనంతములైన మూర్తులు ఉంటాయి, కానీ వీటన్నింటినీ ఎక్కడ కూర్చుంటే అక్కడ భావించి ఆ నామాలను చదువుకోవచ్చు. కాశీక్షేత్రానికి వెళ్ళి ఈ పేర్లన్నీ తలుచుకుంటే అక్కడున్న దేవతలు అది విని సంతోషించి ఆశీర్వదిస్తారట. అందుకే ఈ పేర్లను స్మరించుకోవడం. అటువంటి శిఖచండి రూపిణి అటువంటి అమ్మకు నమస్కారము. పంచ దేవతలకి కూడా ఆవాసమైనటువంటి కాశీక్షేత్రంలో శాక్తేయం ఏ విధంగా వ్యాపించి ఉన్నది అనేది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆదిశక్తి అష్టాదశ పీఠాధిష్ఠాత్రి అయినటువంటి పరాశక్తి విశాలాక్షిగా అన్నపూర్ణగా కాశీలో ప్రధాన పీఠాన్ని అధిష్ఠించి ఉండగా అమ్మవారి అనేక శక్తులు అనేక రూపాలతో అనేక నామాలతో కాశీలో వ్యాపించి పూజలు అందుకుంటూ ఉన్నాయని, అందులో శిఖచండి అనే దేవత వరకు నిన్న చెప్పుకోవడం జరిగింది. తర్వాత భీమచండి అనేటువంటి దేవత కాశీ భీమేశ్వరుని చక్క కట్టె దూరన పాస పుష్కర పాణి అయి భద్రకాళి భీమచండి మహాదేవి భీమకుండ పార్శ్వ భూమండలంబున పాయకుండు. కాశీలో భీమేశ్వరుడు అనేటువంటి శివుడు ఉన్నాడు, అక్కడే భీమకుండ ఉన్నది, అక్కడ ఉన్న భద్రకాళీదేవి భీమచండి పేరుతో వ్యవహరింపబడుతూ పూజలందుకుంటూ ఉన్నది. అలాగే మరొక శక్తి ఛాగ వక్త్రేశ్వరీ దేవి శంభు శక్తి పుషభకేతను యామ్య దిగ్విధియందు కదిసి సేవించు వారి విఘ్నముల నెల్ల మేయు చిగురాకు భక్షించు మేకవోలే. అమ్మ శక్తులు అనంతములు, అనంత రూపములు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటిలో కూడా చైతన్యం ఉంది, శక్తి ఉంది. ఆ చైతన్యానికి శక్తికి ఒక రూపం ఇస్తే అది ఒక యోగమూర్తిగా ఒక ఉపాసనామూర్తిగా కనబడుతుంది. అలా కనబడే మరో శక్తి ఛాగవక్త్రేశ్వరీ దేవి. ఛాగము అంటే మేక అనమాట. ఛాగవక్త్రేశ్వరి అంటే మేక ముఖము కలిగినటువంటి శక్తి. ఈ మేక ముఖము కలిగినటువంటి శక్తిని ఉపాసించినా సేవించినా విఘ్నముల నెల్ల మేయు చిగురాకు భక్షించు మేకవోలే. విఘ్నాలన్నీ కూడా నాశనం చేస్తుంది ఈ తల్లి. ఎలాగా? చిగురాకుల్ని మేసేసే మేక వలే విఘ్నముల్ని నాశనం చేస్తుంది ఈ తల్లి అని వర్ణిస్తున్నారు శ్రీనాథుడు. ఇంకొక తల్లి తాటి పొడవున అవిముక్త ధామ సీమ తాళ జంఘేశ్వరీ దేవి తలిబోడి విఘ్నముల జీరి కొట్టును వెదకి వెదకి తాటి కంబంబు సవ్య హస్తమున దాల్చి. ఇంకొక తల్లి తాళ జంఘేశ్వరీ దేవి అనేటువంటి శక్తి. ఈ తల్లి తాటి కంబాన్ని ధరించి ఉంటుందిట. అంటే తాడి చెట్టునే స్తంభం వలె చేసి దాన్ని చేతిలో ధరించినటువంటి మహాశక్తి. మరొక శక్తి వికటాననయను దేవత మకుటాంగద కటకహార మండన కాశీనికటమున నుండు బాయక అకలంక శశాంక శకల మౌదల వెలుగన్. వికటానన అనేటువంటి మరొక దేవత తలపై చంద్రరేఖను ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకొక దేవతని చెప్తూ ఉద్దాలక తీర్థంబుననుద్దాలక నామధేయుడుపతి మకుటుండు దండ దండర మదభిద్ధోక్కట్వాంగుడుండు ప్రియమెసలారన్. ఉద్దాలక తీర్థం, ఒక తీర్థం ఉంది కాశీక్షేత్రంలో, అక్కడ ఉద్దాలకుడు అనే పేరుతో శంకరుడు వసించి ఉన్నాడు. అతని శక్తి అట వసించు యమదంశ్రయనుడి దేవి పూర్వ దిగ్భాగమునకు విభూషయగుచు. కాశీలో ఉత్తర దిక్కుకు అలంకారంగా యమదంశ్ర అనేటువంటి మహాశక్తి ఉన్నది. ఆ శక్తి ఎటువంటి శక్తి అంటే ఆ మహాశక్తి నవమందహాసమైన మెల్లచూపున వలపించు మృడిని మనసు. ఆ అమ్మ చిరునవ్వు నవ్వుతూ ఆ చిరునవ్వుతో శంకరుని మనస్సును చూరగొంటోందిట. అంటే చంద్రశేఖర మనోల్లాసిని అయినటువంటి శక్తి ఈ యమదంష్ట్రాదేవి. ఈ తల్లిని గని ఉపాసిస్తే నరక బాధలు అనేటువంటివి ఉండవన్నమాట. ఇలాగా భక్తుల్ని అనుగ్రహించడానికి అమ్మ అనేక రూపాలు, ఉగ్ర రూపాలు, శాంత రూపాలు, భోగ రూపాలు ధరించి ఉంటుంది. ఇవన్నీ కూడా భక్తునికి శాంతి ప్రసాదించడానికి. అమ్మ రూపములు యాని చాత్యంత ఘోరాని యాని సౌమ్యాని రూపాని అని సప్తశతి చెప్తోంది. ఘోర అఘోర రూపములతో, సౌమ్య రూపములతో, ఉగ్ర రూపములతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ రూపములన్నీ కూడా కాశీక్షేత్రంలో వెసి ఉన్నాయి. ఇన్ని రూపములకు మూలమైనటువంటి పరాశక్తి ప్రధానంగా అష్టాదశ పీఠాల్లో ఒకటైనటువంటి విశాలాక్షిదేవిగా ప్రకాశిస్తూ ఉన్నది కాశీక్షేత్రంలోనే అని చెప్పుకున్నాం. ఇంకా దుర్గాదేవి ఒకటి ఇందులో ప్రధానమైనటువంటి దేవత. కాశీక్షేత్రంలో దుర్గాక్షేత్రం అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ దుర్గా ఆవిర్భావ ఘట్టాన్ని కూడా ఇందులో వర్ణించి చెప్తారు. అగస్త్య మహర్షి కుమారస్వామిని అడుగుతారు దుర్గ యొక్క కథని చెప్పమని. ఈ దుర్గానామం కూడా మహామంత్రం, అది మరి ఒక సందర్భంలో మనం వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ దుర్గనామానికి ఒక అర్థం చెప్తున్నాడు కుమారస్వామి. అదేమిటంటే దుర్గుడు అనే ఒక రాక్షసుడు ఉన్నట్ట. ఆ దుర్గుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన శక్తి గనక దుర్గా అన్నారు. దుర్గా అనే దీర్ఘం వస్తుంది. ఆ శబ్దం హంతృవాచకం అని చెప్తున్నారు నిరుక్తకారులు. దుర్గా అంటే దుర్గతుల్ని పోగొట్టేది, దుర్గుడనే రాక్షసుని సంహరించినది అని. ఈ దుర్గుడు కూడా భయంకరమైన రాక్షసుడు. ఈ దుర్గుడనే రాక్షసుని సంహరించడానికి వింధ్యాద్రి యందు మహాయుద్ధం చేసిందిట పరాశక్తి జగదంబ గౌరీ పర్వతమ్మ. ఆ తల్లి ఆ యుద్ధంలో దుర్గగా ఆవిర్భవించి యుద్ధం చేసేటప్పుడు అమ్మ నుంచి అనేక శక్తులు ఆవిర్భవించాయి. ఇవన్నీ కూడా దుర్గాసురుని సైన్యాలని సంహరించాయి. అప్పుడు అమ్మవారు దుర్గాసురుని సంహరించారు, ఆ కారణం చేత దుర్గా అని పేరు వచ్చిందని అగస్త్య మహర్షి కుమారస్వామి చెప్తున్నారు. భద్రకాళి నిర్జరులకు అభీష్టవరం ప్రసాదించే, రాక్షస సంహారం చేసిన తర్వాత దేవతలకు అభీష్టవరాలను ఇచ్చినటువంటి అమ్మ దుర్గాసురుని మర్దించి జగంబుల దుర్గతి మాన్పుటం చేసి భర్గు గృహిణికి దుర్గాభిధానంబు కలిగే. భర్గు గృహిణి, భర్గుడు అంటే శంకరుడు, శంకరుని గృహిణి ఇల్లాలైనటువంటి అమ్మకి దుర్గాభిధానంబు కలిగే. ఆ దుర్గాదేవి కాశీక్షేత్రంలో వచ్చి ఉండిపోయిందిట దుర్గాసుర సంహారం తర్వాత. దుర్గాదేవి కాశీక్షేత్రంబునందు ఉపసర్గాది దోషంబులు మాన్పు. ఆ దుర్గాదేవిని సేవిస్తే అన్ని విధములైన పాపములు, విఘ్నములు, దుఃఖములు తొలగుతాయి. దుర్గాకుండంబునం కృతస్నానుండైన నరుండు దౌర్గత్యంబుల వాయు. దుర్గాకుండమని కాశీక్షేత్రంలో ప్రసిద్ధమై ఉన్నది. అందులో స్నానం చేసేవాడికి దుర్గతులన్నీ తొలగిపోతాయి. దుర్గా శరీరంబునం పుట్టిన శక్తులు దుర్గా సమీపంబున వసించి పంచక్రోశంబుని నిరాక్రోశంబుగా శాసింతురు. యుద్ధం చేసేటప్పుడు అమ్మ నుంచి ఎన్ని శక్తులు పుట్టాయో ఆ శక్తులన్నీ కూడా కాశీక్షేత్రంలో వచ్చి ఈ దుర్గాకుండానికి సమీపంలో వెలసి ఉన్నారట. వీరందరూ కూడా ఎల్లవేళలా కాశీక్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారి యొక్క 9 శక్తులు ఇక్కడ ఉన్నాయని చెప్తూ, మరియు శతనేత్ర, సహస్రాస్య, అయుతభుజ, అశ్వారూఢ, గజాస్య, త్వరిత, శతవాహిని, విశ్వసౌభాగ్య గౌరీ అని వీరు 9 శక్తులు, 9 మహాశక్తులు. ఇటువంటి 9 శక్తులు కూడా వెలసి ఉన్నాయి. ఈ విధంగా సప్తమాత్రకులు, 9 శక్తులు, ఇవి కాక నవదుర్గలు, ప్రధాన దుర్గా స్వరూపము మహాకాళి, ఇలాగా అనేకములైన రూపాలతో అమ్మ వెలసి ఉంది. ఇంకా ఇంకా చెప్పాలి అంటే వాటి సంఖ్య చెప్పడం అత్యంత కష్టం. అంత సంఖ్యలతో అమ్మ ఉన్నది కాశీక్షేత్రంలో. అంటే పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపునిగా అమ్మ ప్రకాశిస్తున్నది అని స్పష్టం చేశారు. ఈ విధంగా శాక్తేయం కూడా అక్కడ వర్ధిల్లి ఉంది అనమాట. అంటే మొదటి నుండి మనం చెప్పుకొస్తున్నది వైష్ణవము, సౌరము, గణాపత్యము, శాక్తేయము, ఇవి ఏ విధంగా ఉన్నది అని. ఇంకా శైవం గురించి కూడా వివరంగా చెప్పుకుంటాం. విశ్వేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్నటువంటి దీంట్లో ఓంకారేశ్వరుడు, వ్యాసేశ్వరుడు, దక్షేశ్వరుడు, తిలభాండేశ్వరుడు అనేక రూపములతో శంకరుడు ఉన్నాడు. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి అన్నారు. ఎందరు శివులున్నారో లెక్క పెట్టలేమిట. అన్ని మహామహా శివక్షేత్రములన్నీ కూడా కాశీక్షేత్రంలో ఉన్నాయి. అనేక శివలింగములు మహర్షులు ప్రతిష్ఠించినటువంటివి, దేవతలు ప్రతిష్ఠించినటువంటివి, అలాగే మహారాజులు, చక్రవర్తులు ప్రతిష్ఠించినటువంటివి, స్వయంభూగా శివుడే ఆవిర్భవించినటువంటివి అనేకములైన శివలింగములు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ పంచాయతనము, పంచదేవతారాధన గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అచ్చమైన వైదిక మతం, సనాతనమైన వైదిక మతం. తర్వాత దీనిలో భిన్న భిన్న శాఖలు పుట్టాయి, కానీ సమన్వయంగా ఉన్న సరి అయినటువంటి పద్ధతి ఇందులో చెప్పబడుతుంది. అది మనకు కాశీక్షేత్రంలో ప్రత్యక్షమవుతుంది. ఇతర క్షేత్రాల్లో కూడా ఇదే పద్ధతులు మనకు సనాతనంగా కనబడుతూ ఉంటాయి. తర్వాత ఏమో మార్పులు జరిగి ఉంటే ఉండొచ్చు, కానీ సనాతనంగా ఉన్నది మాత్రం ఈ సమన్వయ సిద్ధాంతమే కనబడుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే పరబ్రహ్మ శక్తి నిర్గుణము అని చెప్పుకుంటాం. అంటే సృష్టికి పూర్వం పరబ్రహ్మ ఉన్న స్థితి నిర్గుణము, ఏ గుణము లేదు. అలాంటి దాని గురి స్పందన కలిగి ఆ పరబ్రహ్మ యొక్క శక్తే సగుణమై ఆవిర్భవించింది అని. ఈ సగుణముగా వచ్చినప్పుడే రూపాలు సగుణత్వంలోనే, అంతవరకు నిర్గుణత్వమే అనమాట. అయితే మనం ఉపాసించే మనందరం సగుణులమే, గుణం కలిగినటువంటి వారిని. గుణం కలిగిన మనం గుణం లేని దాన్ని ఉపాసించగలమా? అలాగని గుణం పట్టుకునే వేలాడుతూ ఉంటే ఎప్పటికి ధరిస్తాం. కానీ గుణం కలిగిన మన నిర్గుణాన్ని పట్టుకోలేం, సగుణములను పట్టుకుంటే తరించలేం. మరి ఏ విధంగా తరించగలం? అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. నిర్గుణమైన పరబ్రహ్మమే సగుణ రూపమును ధరించింది. ఎటువంటి సగుణ రూపము ధరించిందంటే, ఏవి పట్టుకుంటే ఈ మానవులు ఉపాసించి నిర్గుణాన్ని పొందుతారో అటువంటి సగుణ రూపము ధరించింది. అంటే పరమేశ్వరుడు ధరించిన ప్రతి రూపము ప్రతి గుణము కూడా సగుణ నిర్గుణముల ఐక్యముతో కూడినవి అని తెలుసుకోవాలి. అంటే నిర్గుణ లక్షణాలని మాత్రమే ప్రత్యక్షీకరించే ప్రకటించే సగుణ రూపములు అన్నమాట. గృహము వారాణసి సీమ గృహిణి గౌరి విశ్వనాథుండు గృహమేది శాశ్వతుండు పరమకారుణ్య నిధులు దంపతులు తారు మునికినప్పుడు సిద్ధించు మోక్ష భిక్ష అని చెప్తున్నాడు నారాయణుడు అగ్నిబిందు అనేటువంటి భక్తునితో. గృహము వారాణసి సీమ, కాశీక్షేత్రమే ఒక ఇల్లుట, అంటే విశ్వమనే గృహానికి అదొక రెప్లికా, అదొక నమూనా అన్నమాట. అటువంటి గృహంలో గృహిణి గౌరీ ఇల్లాలుగా ఉన్నది ఎవరంటే గౌరమ్మ. విశ్వనాథుండు గృహమేది, ఆ ఇంటి యజమాని ఎవరయ్యంటే విశ్వనాథుడు, అతడు శాశ్వతుడు. వారు ఇరువురు కూడా పరమకారుణ్య నిధులు, శాశ్వతమైన దంపతులు, పరమకారుణ్య నిధులు. ఈ రెండు గొప్ప లక్షణాలు అన్నమాట. వీరిని ఆశ్రయించాం, ఎటువంటి వారిని ఆశ్రయించాం? శాశ్వతమైనటువంటి వారిని ఆశ్రయించాం. అందువల్ల లభించేవన్నీ శాశ్వతములే. శాశ్వతమైన వాటిని ఆశ్రయిస్తేనే కదా ఫలితం ఉంటుంది. శాశ్వతలే కాక పరమ కారుణ్య నిధులు ఆది దంపతులు వారు ఇస్తారట మోక్ష భిక్షను అందరికీ కూడా. ఆ స్వామిని తలంచుకున్నటువంటి వారందరికీ కూడా మోక్ష భిక్షను ప్రసాదిస్తారు ఆ ఆది దంపతులు అని నారాయణుడు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా పంచదేవతారత్వాన్ని మనం చెప్పుకున్నాం కాశీలో ఉన్నటువంటిది. ఇక ఆరవదైనటువంటిది కుమారస్వామి. ఆ కుమారస్వామి కూడా గుహనామంతో వెలసి ఉన్నాడు కాశీక్షేత్రంలో. పైగా ఈ కథనంతటిని చెప్తున్నవాడు అగస్త్యుని కుమారస్వామి, కనుక ఆరవ మతం కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడుతోంది అనమాట. అంటే స్కాందము, ఈ స్కాందం ఉంది, ఇది ఒక సమన్వయమైనటువంటి మతం. స్కాందం అంటేనే శివశక్తుల సమన్వయాన్ని తెలియజేసే కుమారస్వామికి సంబంధించిన మతం అనమాట. ఈ స్కందుడేమిటి? పంచభూతాలు కాక ఈ ఆరవదేమిటి అంటే యజ్ఞాగ్నికి సంకేతమే కుమారస్వామి. యజ్ఞాగ్నిని ఆరాధించడం కూడా మన సంప్రదాయం. ఆ రోజుల్లో నిత్యాగ్నిహోత్ర గృహాలు ఉండేవి గనక ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన కాకుండా అగ్నిహోత్ర ఆరాధనే సుబ్రహ్మణ్య ఆరాధన అని చెప్పబడుతుంది. వేదంలో కూడా చిత్రాగ్నిని అధిష్ఠించిన సంవత్సరాగ్నిగా కుమారస్వామిని ఉపాసించారు. మనం ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, ఆరాధిస్తున్నాము అని కూడా చెప్పారు కంచి మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అది ఎలాగో అంటే మనం పూజకు ముందు దీపాన్ని వెలిగిస్తాం కదా, ఆ దీప జ్యోతే యజ్ఞాగ్నికి సంకేతమని అందులోనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నామని. ఇలా కాక సుబ్రహ్మణ్య ప్రతిమను కూడా కలిపి పూజించవచ్చు మనం ఈ ఐదింటితో పాటు. ఈ విధంగా షణ్మతాలని కూడా వైదిక సంస్కృతి తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఒకే వేద మూలంలోంచి వచ్చినవి. ఇప్పుడు విడిగా తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క శాఖ అంటే ఈ శాఖలన్నీ కూడా ఒక వృక్షానికి ఉన్నవే. ఆ వృక్షం వేద మతం. వైదిక సంస్కృతి అనేటువంటి వృక్షానికి ఈ ఆరు శాఖలు. అలా కాకుండా వేటికవే విడదీసిస్తే, చెట్టును వీడి కొమ్మను దూరంగా పడేస్తే ఆ కొమ్మకి తనకంటూ ఉనికి మరి ఉండదు. కనుక ఇవన్నీ కూడా ఒక్క చెట్టు యొక్క కొమ్మలు అని సమన్వయ దృష్టితో బ్రతకగలిగినప్పుడే వైదిక సంస్కృతి సమన్వయంగా సమీక్షంగా ఉజ్జీవింపబడుతుంది అన్నమాట. ఈ విధంగా తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శివక్షేత్రాలలో విశ్వేశ్వరుడు ప్రధాన జ్యోతిర్లింగం అయితే ఇంకా అనేక రూపాలతో అనేక నామాలతో స్వామి వెలసి ఉన్నాడు. అందులో కొన్ని ఆ కథలు తలంచుకున్నా పేర్లు తలంచుకున్నా తలించిపోతామని సుబ్రహ్మణ్యుడు చెప్తూ ఉన్నాడు అగస్త్యునితో. ఆనంద విపినంబునందాదిమ బ్రహ్మ తపమాచరించి అత్యంత నిష్ట. ఒకసారి బ్రహ్మదేవుడు కాశీక్షేత్రంలో తపస్సు చేశాట. ఆ తపస్సు అనేక వేల సంవత్సరాలు సాగింది. ఆ తప ఫలితంగా పాతాళ లోకాంతరమున నుండి ఉత్థితమయ్యే ఒక దివ్యలింగంబు, ఎక్కడో అంతు పట్టినటువంటి పాతాళ లోకాల నుంచి ఒక మహాజ్యోతి లింగంగా ఆవిర్భవించి కనిపించిందిట బ్రహ్మదేవుడికి అతడి తపస్సు ఫలంగా. ఆ ఆవిర్భవించినటువంటి మహాతేజాన్ని చూస్తూ ఉండగా అందులోంచి వివిధ శబ్దాలు వినబడుతున్నాయి. ఈ శబ్దాలేమిటా అని ఏకాగ్రంగా చేయగా అదంతా కలిపి ఒక మహానాదమే సాక్షాత్కరించిందిట. అదే ఓంకారంగా సాక్షాత్కరించింది. ఆ మహాలింగం ఒక నాదస్వరూపంగా కనబడింది అనమాట. ఆ నాదంలో ప్రధానమైన భాగాలు ఏమిటి అంటే, ఆదిమ తేజంబునందకారముతోచే కైట భారాతి ఆకార రేఖ అట చూడ చూడ ప్రత్యక్షమయ్యనుకారము అంబుజాసను రూపంబుదాల్చి. తదనంతరంబ చంద్రశిఖావతంసు చందంబు గైకొని మకారంబు మెరసే. అంత శబ్ద బ్రహ్మమైన నాదంబున భువన హేతువును బిందువును తోటే అఖిలమును గూడి ఓంకారమయ్య పిదప క్రమముతో కుంభభవా. అకారమును కారమును మకారంబునగు వర్ణములు నాద బిందువులు ధాత అగ్రమునందు నిలిచే అని చెప్తూ ఉన్నాడు కుంభ సంభవుడితో కుమారస్వామి. ఆ ఆదిమ తేజమైనటువంటి జ్యోతిర్లింగము నుంచి మొదట అకారం కనబడిందిట. ఈ అకారమే విష్ణు స్వరూపంగా సాక్షాత్కరించింది. అకారం విష్ణు స్వరూపం మొదటి వర్ణం అన్నమాట. ఆ తర్వాత రెండవదైనటువంటి ఉకారము అంబుజాసనుని రూపంబు దాల్చే అంటే బ్రహ్మ రూపంగా కనబడింది. అంటే ఈ బ్రహ్మకి బ్రహ్మ కనబడ్డాడనమాట. తానేమిటో ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. ఉకార స్వరూపంతో బ్రహ్మస్వరూపం కనబడింది. తదనంతరంబ చంద్రశిఖావతంసు చందంబు గైకొని మకారంబు వెరసే. మూడవది మకారము చంద్రశేఖరునిగా కనబడింది. అది క్రమంగా నాదస్వరూపమై అది ఒక మళ్ళీ బిందు స్వరూపంగా కనబడింది. ఈ విధంగా ఐదు భాగాలుగా కలిసి ఇవన్నీ కలిసిపోయి ఓంకార స్వరూపం అతడి హృదయానికి స్ఫురించింది. వెంటనే ఓంకార స్వరూపమైన మహాతేజాన్ని నమస్కరించాడు బ్రహ్మదేవుడు. నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూప స్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ సర్వాయ నమ ఉగ్రాయ నమ సామర్గ్యజు స్వరూపాయ నమో నాదాత్మని నమో బిందు కళాత్మని నమో లింగాయ నమో లింగ స్వరూపాయ నమో భీమాయ నమః పశుపతయే నమస్తార స్వరూపాయ నమః శివాయ నమః కవర్ధినే నమః స్థితికంఠాయ నమో మీఢుష్టమాయ నమో గరిష్ఠాయ నమః సిపివిష్టాయ నమో హ్రస్వాయ నమో బృహతే నమో వృద్ధరూపిణి నమః కుమారగురవే నమః శ్వేతాయ నమః కృష్ణాయ నమః పీతాయ నమో అరుణమూర్తయే నమో ధూమ్రవర్ణాయ నమః పింగళాయ నమః కిర్మీరవర్తసే నమః శబ్ద బ్రహ్మణే నమః పరబ్రహ్మణే నమో వేదాంత వేద్యాయ నమస్తుభ్యం త్రయంబక నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణి నమో భక్త విషాదహంత్రే నమో నమః అని ఆ మహా ఓంకార జ్యోతిని నమస్కరించి స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా ఆవిర్భవించిన లింగమే ఓంకారేశ్వర లింగంగా కాశీక్షేత్రంలో నిత్య పూజలు అందుకుంటూ ఉన్నది. అలాగే కేదారేశ్వర లింగము తిలభాండేశ్వర లింగము ఇవన్నీ కూడా ఆవిర్భవించి ఉన్నాయి. అటువంటి కాశీక్షేత్రంలో దక్షేశ్వరలింగ వ్యాసేశ్వరలింగములు కూడా ప్రసిద్ధములు అని కుమారస్వామి చెప్తూ ఉన్నాడు కుంభ సంభవనితో. దక్షేశ్వరలింగం ఎలా ఆవిర్భవించిందంటే దక్ష చరిత్ర కథ మనం ఒకప్పుడు చెప్పుకున్నదే, అందరికీ తెలిసినదే. దక్షుడు శివనింద చేసి ఆ శివనిందకు ఫలితంగా అనేక కష్టాలు అనుభవించాడు. యజ్ఞం ధ్వంసమయ్యింది. ఆఖరికి తన తల కూడా తెగి మేక తలకాయ వచ్చింది. అప్పుడు పశ్చాత్తప్తుడై బ్రహ్మదేవుడు విష్ణువు బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకుని కాశీక్షేత్రానికి వెళ్లి శివలింగ ప్రతిష్ఠ చేసి శివనింద చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకున్నట్ట. అందువల్ల దక్షుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగాన్ని దక్షేశ్వర లింగము అంటారు. అది కూడా కాశీక్షేత్రంలో ప్రధాన లింగాల్లో ఒకటి. అలాగే నవగ్రహములు కూడా కాశీలో లింగాల్ని ప్రతిష్ఠించే. అలా నవగ్రహ ప్రతిష్ఠితమైనటువంటి ఆ లింగాల్ని స్మరించినా దర్శించినా కీర్తించినా కూడా గ్రహదోషాలు పోతాయన్నమాట. ఇలాగ దిక్పతులు గ్రహదేవతలు వీరందరూ కూడా కాశీక్షేత్రానికి విచ్చేసి అక్కడ లింగ ప్రతిష్ఠలు చేసి స్వామిని అర్చించుకున్నారు. ఆ తర్వాత ఈ దక్షేశ్వరలింగ ఘట్టం చెప్పిన తర్వాత వ్యాసేశ్వర లింగ ఘట్టాన్ని చెప్తూ ఉన్నాడు కుమారస్వామి. ఒకసారి బాదరాయణుడు, బాదరాయణుడు అంటే వ్యాస భగవానుడు, తన యొక్క శిష్యులందరితో కలిసి నైమిషారణ్యం నుంచి కాశీక్షేత్రానికి వచ్చారట. వస్తూనే కాశీలో ఉన్నటువంటి విషయాన్ని చూసి, ఎందుకంటే మాయ అనేటువంటిది మహాత్ములు కూడా కమ్ముకుంటూ ఉంటుంది. ఈ మాయ అజ్ఞానంగా ఉంటుంది. అంత మేధా కదండి, అంత పండితుడు కదండి, అతడేమిటండి ఇలా మాట్లాడుతున్నాడు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. ఎంత పండితుడైనప్పటికీ కూడా వివేకం ఉన్నదే, ఆ వివేకం వేరు, పాండిత్యం వేరు. ఒక్కొక్కసారి మాయ వచ్చి ఈ వివేకాన్ని కప్పేస్తుంది. వివేకాన్ని కప్పేసింది ఎప్పుడో సత్యం అంటే ఏంటో తెలియదు, సమాజ స్వరూపం అవగతం కాదు, సమన్వయం తెలియకుండా పోతుంది. అది వ్యాస భగవానికి కూడా తప్పలేదు పాపం. ఆ వివేకం ఒకసారి లోపించి అది శాంభవి మాయా వైష్ణవి మాయా ప్రభావం చేత లోకానికి ఒక సత్యం చాటడానికి జరుగుతుంది. మళ్ళీ ఇందులో మళ్ళీ వ్యాసుని తప్పడానికి లేదు, ఒక నీతిని లోకాన్ని చెప్పడానికి పెద్దవాళ్ల మతిని కూడా పక్కకి తప్పిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ విధంగానే వ్యాసదేవుడు ఒక్కసారి ఆ కాశీలో మహావేశ పూరితుడై ప్రతి ఇంటి ముందు నిలిచి ఒక చాటింపు వేయడం ప్రారంభించాట. అదేమిటంటే, లక్ష్మీశ్వరుండే దైవంబు జనార్దనుండే భుక్తి ముక్తి ప్రదండు విష్ణు ధర్మంబే ధర్మంబు అని మొదలుపెట్టాట. సత్యంబు భుజగేంద్ర సయనుండె దైవంబు సత్యంబు దైవంబు చక్రధరుడు. ఒక్క నారాయణుడొక్కడే దైవము, జనార్దనుడొక్కడే ముక్తినిస్తాడు అని చాటింపు వేస్తున్నాడు. ఈ మాట నిజమే, నారాయణుడే మోక్ష ప్రదాత, అందుకే ముకుందుడు అందులో సందేహం లేదు. కానీ నారాయణుడు తప్ప ఇతర దేవతలు ఎవ్వరు అని శివనింద చేయడం ప్రారంభించాడు. ఆ శివనింద చేస్తూ ఉంటే ఆ కాశీక్షేత్రంలో తిరుగుతున్నటువంటి నందికేశ్వరుడు చూసేట ఘట్టాన్ని చూసి ఆయన తిన్నగా వ్యాసుని ముందుకు వచ్చి నిలుచుని కటి మీద రెండు చేతులు ఉంచుకుని వ్యాసుని చూసి అంటున్నాడు, ఎట్టెట్టు వినమైతిమి ఇంక ఒక మారేర్పాటుగా చెప్పు మా భట్టారా అని నందికేశ్వరుడు విస్పష్టంబుగా పలికినన్. నందికేశ్వరుడు ముందుకు వచ్చి అన్నట్ట, ఏమిటేమిటి ఏమిటన్నా మరోసారి చెప్పు అన్నట్ట వ్యాసంతో. వెంటనే వ్యాసుడు కంఠం సవరించుకుని మళ్ళీ చెప్దామని కుడి చెయ్యి పైకెత్తి అనబోతున్నట్ట, కానీ అనలేకపోయాడు. గొంతు పట్టేసింది, చెయ్యి అలా స్తంభించిపోయింది, మరి మాట రాలేదు నోట. పట్టెన్ కంఠభిలంబు చెయ్యి దివ్యన్ రారయ్యే వారాణసి హట్ట ప్రాంగణమందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లగన్. ఆ వ్యాసుడితో పాటు 1000 శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా భయపడిపోయారనమాట. ఏమిటి గురుగారికి ఇలాగైంది అని అంటే, శివనింద చేస్తే వాడు ఎంత మహాత్ముడైనప్పటికీ కూడా ఎప్పటికో అప్పుడు దుస్థితిని అనుభవించవలసి వస్తుందని పురాణ గాథ. ఈ గాథ ఎవరు రాశారు? వ్యాసుడే రాశాడు. స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడుతుంది, అలాగే ఇతరితర గ్రంథాల్లో కూడా పురాణంలో మిగిలిన చోట ఈ ఘట్టం మనకు కనబడుతూ ఉంటుంది.